మనము బైబిల్లో ఒకవేళ మొదటి 3 అధ్యాయాలు చూస్తే కనుక మానవుణ్ణి సృజించటం అనేది మనకు కనబడుతుంది, మానవుడు పాపంలో పతనం అవటం అనేది మనకు కనబడుతూ ఉన్నది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో పాపం యొక్క తీవ్ర స్థితికి వెళ్ళిపోవటం జరిగింది. 5వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన వంశావళిని ఏర్పరచుకున్నాడు. 6, 7, 8 అధ్యాయాల్లో దేవుని యొక్క ఉగ్రత మానవ యొక్క పాపం మీద ఉండటం, ప్రపంచం జలప్రలయం ద్వారా నాశనం అవటం అనేది మనం చూసాం. 9వ అధ్యాయంలో నోవహును బట్టి ప్రపంచం అంతటితో కూడా దేవుడు ఒక నిబంధన ఏర్పరచుకున్నట్లు చూసాం. 10వ అధ్యాయంలో నోవహ యొక్క వంశావళి ఏ విధంగా విస్తరించిందో చూసాం. 11వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో మానవుడి యొక్క గర్వం ఏమాత్రం కూడా తగ్గలేదని, ఆ గర్వానికి ప్రతీకగా బాబేలు గోపురం కట్టుకుందాం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం ఇప్పటిదాకా చూసింది. ఈరోజు మనం 11వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ అధ్యాయం 3వ వచనం దాకా ధ్యానం చేస్తాం. బైబిల్ ఈజ్ హిస్టరీ, బైబిల్ చరిత్ర. హిస్టరీ అని అన్నప్పుడు హిజ్ స్టోరీ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క మాట, ఆయన యొక్క ఈ లోకంలో ఆయన వ్యవహరించినటువంటి విధానం. ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా బైబిల్లో ఉండదు, కానీ బైబిల్లో ఏ చరిత్ర అయితే ప్రస్తావించబడిందో అది ఖచ్చితంగా ప్రపంచంలో రుజువు చేయబడింది, నిజమని చెప్పబడింది. బైబిల్ చరిత్ర ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తుల్ని, గుంపుల్ని, దేశాలను దేవుడు తన సార్వభౌమ చిత్తంలో ఏ విధంగా అమర్చుకున్నాడో మనం చూడబోతూ ఉన్నాం. 11వ అధ్యాయం 10వ వచనం నుంచి 32వ వచనం దాకా షేము నుంచి అబ్రహాము దాకా ఉన్నటువంటి వంశావళులు కనబడుతూ ఉన్నాయి. నోవహ యొక్క కుమారుడు షేము నుంచి అబ్రహాము ఏ విధంగా మనకి లోకంలోకి అందించబడ్డాడో మనం చూస్తున్నాం. ఈ పేర్లు మనకి చాలా మట్టుకు పలకటం కూడా కష్టమవుతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ టు స్పెల్ అవుట్ ద నేమ్స్. అండ్ ఇక పేర్లే మనకి కష్టమవుతున్నప్పుడు ఇక మనకి ఏమర్థమవుతుంది? ఇట్ మే లుక్ టు బీ వెరీ యూజ్లెస్, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఒక విషయం ఏమర్థమవుతుందంటే, వెన్ ద వరల్డ్ వాజ్ గోయింగ్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, ప్రపంచమంతా కూడా గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్తున్నటువంటి ఆ యొక్క నేపథ్యంలో గాడ్ వాజ్ ప్రిపేరింగ్ సంబడి టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుడు ఒక వ్యక్తిని ఈ లోకంలోకి తీసుకురావడానికి, తాను ఏర్పరచుకునేటువంటి ఒక వ్యక్తిని తీసుకురావడానికని ఆయన సిద్ధపరుస్తున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. ద సేమ్ థింగ్ హ్యాపన్స్ ఈవెన్ టు అస్. మన చుట్టూ చాలామంది వ్యక్తులు ఉండొచ్చు, కొంతమంది ఈ ప్రపంచంలో ఎటువంటి విలువ లేనటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, బట్ దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఎలాగనంటే రిగార్డింగ్ అవర్ లైఫ్స్, మన జీవితం విషయంలో దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్ సైట్. దేవుని యొక్క ఉద్దేశంలో ప్రతి వ్యక్తి కూడా ప్రాముఖ్యమై ఉన్నాడని మనము గుర్తించాలి. అయితే బైబిల్లో అబ్రహాం ఈజ్ వెరీ సెంట్రల్, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. అబ్రహాము గురించి ప్రిపరేషన్కి 11 అధ్యాయాలు పడితే 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం దాకా 14 అధ్యాయాల్లో మనకి అబ్రహాం యొక్క జీవితం కనబడతా ఉన్నది. సో ఫస్ట్ ఇట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ అబ్రహాం, దెన్ వీ హ్యావ్ ద లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అబ్రహాం. అయితే ఈ యొక్క టైం స్పాన్ కనుక మనం చూసినట్లయితే ఇట్ మే కమ్ టు అబౌట్ 350 ఇయర్స్ దేవుడు అబ్రహాంని ఈ లోకంలోకి తీసుకురావడానికి, 350 ఇయర్స్. అయితే ఈ 350 ఇయర్స్లో మనకు ఉన్నటువంటి ఈ తరాలు, 10 తరాలు, దిస్ మైట్ బీ సెలెక్టివ్. ఎందుకు అని సెలెక్టివ్ అంటున్నానంటే దిస్ మైట్ నాట్ బీ ద రియల్ వన్, దేర్ మైట్ బీ సమ్ మోర్ మధ్యలో ఉండి ఉండాల్సి. ఎందుకంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 36వ వచనంలో మనకి షేము, తర్వాత అర్ఫక్షదు, తర్వాత కెయినాను, షలహకు అనేటువంటి మాట కనబడుతూ ఉంటుంది. కైనాన్ అనేటువంటి ఆయన మనకి ఆదికాండంలో కనబడ్డు, ఆయన ఈ లూకా రాసినటువంటి ఈ వృత్తాంతంలో మనకి కనబడుతూ ఉంటాడు. దీంతో మనకి ఏమర్థమవుతుంది అనంటే కనుక ఈ ఆదికాండం రాసినటువంటి వ్యక్తి ఆయన సెలెక్టివ్గా అబ్రహాం యొక్క చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పేర్లు మాత్రమే రాయటం జరిగింది. అబ్రహాం ఈజ్ వెరీ సెంట్రల్ అని నేను ఎందుకన్నానంటే, రైట్ త్రూఅవుట్ ద జనరేషన్స్ ఆఫ్టర్ అబ్రహాం, అబ్రహాము తర్వాత తరతరాలకు కూడా దేవుడు అబ్రహాము దేవుడు అని పరిచయం చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారిని మనం పితరులు అని చెప్తా ఉన్నాం. పరలోకాన్ని అబ్రహాం యొక్క రొమ్ముతో పోల్చారు. లూకాసు వార్త 16:22 మనం అబ్రహాం యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు నేర్చుకుంటాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అనంటే విశ్వాసమును బట్టే, క్రియలను బట్టి కాదు. అది అబ్రహాం జీవితంలో చాలా స్పష్టంగా మనకి వ్యక్తీకరించబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అబ్రహాం యొక్క జీవితంలో చాలా పాఠాలు మనం నేర్చుకుంటాం. 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నోవహు నీతిమంతుడు దేవుని దృష్టిలో అని ఉన్నది. ఎలాగ నీతిమంతుడు అనే దానికి మనం ఆలోచించాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఆలోచనకు ప్రస్తావన లేకుండా స్ట్రెయిట్గా ఆన్సర్ ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు వ్యక్తుల్ని ఏర్పరచుకోవటం అనేది మానవ ఆలోచనకు అతీతంగా ఉంటుంది. హౌ గాడ్ చూజెస్ అనేది ఆయన ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని బట్ట, ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిని బట్ట, ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ చాలా సందర్భాల్లో భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి స్థితిగతుల్లో ఉంటారు అనేది దేవుడు చూసిన దాన్ని బట్టి ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆశించిన దాన్ని బట్టి ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. సీమోన్ని పేతురు అని పిలిచినప్పుడు తాను వాలటైల్గా ఉన్నాడు, ఊగిసలాడేవాడుగా. తనకి అప్పుడు పేతురు అని పేరు పెట్టాడు. పిరికి బందగా ఉన్నటువంటి గిద్యోనుని బలాఢ్యుడా అని పిలిచాడు. అప్పుడు అతను పిరికి బందగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. సో వెన్ గాడ్ కాల్స్ అస్, హీ నెవర్ లుక్స్ అట్ అవర్ బ్యాక్, మన గతాన్ని బట్టి కాదు. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ ప్రెజెంట్, మన యొక్క ప్రస్తుతాన్ని బట్టి కాదు. వాట్ వీ క్యాన్ బికమ్, ఆయన యొక్క సహాయంతో మనం ఏమి అవ్వగలము అనేదాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. మొదటి 11 వీ హ్యావ్ 4 జడ్జ్మెంట్స్. ఆదాము అవ్వల్ని ఏదైన తోటలోంచి బయట పంపించేయటం, ఏబేలు కయ్యూను విషయంలో కయ్యూన్ని దేవుడు శపించటం, ఆ తర్వాత నోవహు కాలంలో జలప్రలయం రావటం, ఆ తర్వాత నోవహు పిల్లల్లో వచ్చినటువంటి గర్వాన్ని బట్టి ఆయన బాబేలు పరిస్థితిని తీసుకొని రావటం అనేది చూస్తూ ఉన్నాం. అయితే 12 ఇందులో మొట్టమొదటిసారిగా వీ హ్యావ్ ద బిగినింగ్స్ ఆఫ్ ప్రామిస్, ఒక గొప్ప వాగ్దానానికి ఆరంభాన్ని మనం చూస్తున్నాం. దీనికి ముందు వాగ్దానాలు ఇవ్వలేదు అని కాదు, దేవుడు ఆదాము అవ్వలతో వాగ్దానం చేశాడు, నోవహుతో వాగ్దానం చేశాడు. కానీ ఇక్కడ చేయబడినటువంటి ఈ వాగ్దానం, అబ్రహాముతో చేసినటువంటి ఈ వాగ్దానం చాలా గొప్పది అని నేను చెప్పాలి. ఎందుకనంటే ఈ వాగ్దానానికి నెరవేర్పుగానే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రావటం జరిగింది. 2400 ఐగుప్తీ శ్రమ తర్వాత కూడా ఇస్రాయేలీని దేవుడు జ్ఞాపకం ఉంచుకోవడానికి కారణం ఈ వాగ్దానమే. 70 బాబేలులో బబులోను చెరలో ఉన్న తర్వాత కూడా దేవుడు వెనక్కి తీసుకురావడానికి కూడా కారణం ఇక్కడ మనం స్పష్టంగా ఈ వాగ్దానమే చూస్తూ ఉన్నాం. దాన్నే ఫార్మేషన్ ఆఫ్ ద పీపుల్ అంటారు. యేసుప్రభు రక్షకుడిగా రావటం అనేది మొదటి నెరవేర్పు అయితే, ఇస్రాయేలు అనేటువంటి ఒక దేశం ఏర్పడటం అనేది 2 అయితే, 3 పరిశుద్ధాత్ముని యొక్క ఆశీర్వాదం, పరిశుద్ధాత్ముని యొక్క దీవెన ప్రపంచ మానవాళి అందరి మీదకి కూడా పంపించటానికి కూడా ఈ వాగ్దానమే కారణంగా మనము చూస్తూ ఉన్నాం. సరే, క్విక్గా మనం చూసినట్లయితే అబ్రహాం యొక్క జీవితం మనకి 75 మొదలవుతూ ఉంటుంది. క్లారిటీగా మనకి ఆయన చనిపోయేదాకా సుమారు 100 చరిత్రను మనకి 14 మనకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుడు పరలోకం నుంచి తొంగు చూసి, ఆహా, ఇక్కడ అబ్రహాం అనే ఒక మంచోడు ఉన్నాడు, అతను మనం ఏర్పరచుకుందాం అని ఏర్పరచుకున్నట్లు మనకు కనబడతలేదు. ఎందుకు అనంటే, అబ్రహాము చరిత్ర మనం చూస్తే, అంటే ఆయన యొక్క పిలుపుకి ముందు ఆయన చరిత్ర కనుక మనం చూసినట్లయితే, అబ్రహాము గురించి మనకి 3 మనకి అబ్రహాం యొక్క బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ మనకు వస్తుంది. మొదటిది 11:27-28 చదువుతున్నాను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారాను కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహ కంటే ముందుగా మృతి పొందాను. ఇది ఒక చోట మనకు కనబడుతుంది, 11:27-28. నౌ దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ తెరహ్. తెరహ్ ఫాదర్డ్ అబ్రహాం, నాహోర్ అండ్ హారాన్ ఫాదర్డ్ లాట్. హారాన్ డైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ హిస్ కిండ్రెడ్ ఇన్ ఉర్ ఆఫ్ చాల్డియన్స్. ఇందులో మనకి స్పష్టంగా కనబడింది అంటే దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో, హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో. అంటే ఇక్కడ ఈయన చాల్డియన్స్ అనేటువంటి ఆ సామ్రాజ్యంలో పుట్టాడు, ఊరు అనేటువంటి ప్రాంతంలో పుట్టాడు. ఇది మనకి ఒక రెఫరెన్స్. రెండోది యెహోషువా గ్రంథం 24:2 యెహోషువా జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరుకును తండ్రి అయిన తెరహ కుటుంబికులు నది యూఫ్రటిస్ అనోడు ఇది ఇన్ బ్రాకెట్స్ అందరినీ నివసింప అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. మనకి జోసెఫ్ ఇచ్చినటువంటి జాషువా ఇచ్చినటువంటి ఆ యొక్క హిస్టరీలో వాట్ వీ అండర్స్టాండ్ ఈజ్ ద ఫోర్ ఫాదర్స్ లివ్డ్ బియాండ్ యూఫ్రటిస్, యూఫ్రటిస్ నది అవతల ఉన్నారు అండ్ దే సర్వ్డ్ అదర్ గాడ్స్, వాళ్ళు వేరే దేవతలను కొలిచారు, దే వర్షిప్డ్ అదర్ గాడ్స్ అండ్ గాడెసెస్. సో మనకి ఇప్పటికీ ఎన్ని విషయాలు తెలిసినాయి, హీఈస్ ఫ్రమ్ చాల్డియన్ కింగ్డమ్, కల్దీల దేశంలో పుట్టాడు, ఊరు అనేటువంటి ఆ చిన్న ఊరిలో పుట్టాడు లేకపోతే ఆ ప్రాంతంలో పుట్టాడు, తర్వాత యూఫ్రటిస్ నది అవతల ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు వేరువేరు విగ్రహాన్ని పూజించేటువంటి వాళ్ళు. ఇక మూడో రిఫరెన్స్ Acts 7:2 అపొస్తల కార్యములు 7:2 అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితృడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. సో అది మెసపొతామియా అనేటువంటిది. రెండోది అక్కడున్నప్పుడు దేవుడు పిలిచాడని. ఎన్ని విషయాలు మనకు అర్థమైందో చూద్దాం. హీ వాజ్ బార్న్ ఇన్ చాల్డియన్ కింగ్డమ్, కల్దీల దేశంలో పుట్టాడు. రెండోది ఊరు అనే పట్టణంలో పుట్టాడు. మూడోది యూఫ్రటిస్ నది అవతల వాళ్ళు నివసించారు, అక్కడ వేరే విగ్రహాన్ని వాళ్ళు కొలిచేటువంటి వాళ్ళు. ఐదోది మెసపొతామియాలో ఉండేటువంటి వాళ్ళు. ఆరోది మహిమగల దేవుడు అక్కడున్నప్పుడు కనబడ్డాడు అనేది. ఎంత క్లియర్గా మనకి ఇన్ని విషయాలు మనకి అర్థమవుతున్నాయో చూడండి. అయితే ఒకటేంటంటే ఇవన్నీ ఒక చోట లేవు కాబట్టి మనం అంత క్విక్గా నేర్చుకోలేం, ఇది స్టడీ చేస్తే కనుక మనకి ఈ విషయాలు అర్థమవుతుంటుంది. అయితే ఊరు అనేటువంటి ఈ పట్టణం ఇప్పుడు బాబిలోన్, ఇరాక్ దేశం బాబిలోన్లో 70 కిలోమీటర్స్ సౌత్, 70 కిలోమీటర్ల దక్షిణాన టెల్ ఎల్ ముఖయార్ అనేటువంటి ఒక ప్రాంతం, అది అక్కడ తవ్వకాల్లో బయటపడినట్లు మనం చూస్తాం. లియోనార్డ్ వూలీ అనేటువంటి ఆయన బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్, 1922 నుంచి 1934 మధ్యన చాలా విషయాలు ఆయన వెలికి తీశాడు. ఈ లోవర్ మెసపొటోమియా అంటే మెసపొటోమియా ప్రాంతంలో దక్షిణాన ఈయన యూఫ్రటిస్ నది ఒడ్డున ఈ తవ్వకాల్లో చాలా విషయాలు ఆయన వెలికి తీశాడు. అప్పట్లో ఏమని చెప్పుకునేవాళ్ళు అంటే, లియోనార్డ్ వూలీ ఎవ్రీ వీక్, ప్రతి వారం కూడా న్యూస్ పేపర్ హెడ్లైన్స్లోకి వచ్చేసేవాడంట. ఎందుకనంటే చాలా స్టార్ట్లింగ్ విషయాలు ఆయన బయటపెట్టినట్లు మనము చూస్తున్నాం. ఆయన యొక్క తవ్వకాల్లో ఎస్కవేషన్స్లో బయటపడినటువంటి విషయాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే కనుక, ఈ ప్రాంతము వెల్ అడ్వాన్స్డ్గా ఉండేదని, ఏది అబ్రహాంకి నియర్లీ 500 ఇయర్స్ ముందు నుంచే బాగా ఎస్టాబ్లిష్డ్ సిటీగా పట్టణంగా ఉండేదని మనకి రుజువులు ఉన్నాయి. అంటే 2500 BC అబ్రహాము 2000 ఆ ప్రాంతానికి చెందినవాడైతే 2500 ఇయర్స్ కంటే ముందు, అంటే 500 to 1000 ఇయర్స్ ముందు అబ్రహాం కంటే ముందే సుమేరియన్ కింగ్స్ ఉండేవాళ్ళు. సుమేరియా డైనాసిటీ ఉండేటువంటిది. అయితే అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కట్టడం అనేది కూడా జరిగింది. ఉర్ నమ్ము అనేటువంటి ఆయన ఈ సుమేరియన్ డైనాసిటీకి పితామహుడిగా ఉంటున్నాడు. ఆయన ఒక పెద్ద పట్టణాన్ని కట్టాడనేసి మనకు చూస్తూ ఉన్నాం. అక్కడ తవ్వకాల్లో బయటపడినటువంటి జుగురత్ అంటే ఈ గోపురం ఉన్నది, అది చందమామ అనేటువంటి దేవతకు అది కేటాయించబడింది, మూన్ గాడ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే లియోనార్డ్ వూలీ ఆ తవ్వకాల్లో బయటికి తీసినటువంటి విషయాల్లో గొప్ప గొప్పవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు క్వీన్ ఫ్యోబీ అనేటువంటి ఆమెను బంగారముతో పొదిగి మొత్తం మమ్మిఫై చేసి ఉంచారు. ఆమె చుట్టూ 73 మందిని పాతిపెట్టారు. ఈ 73 మందిలో 67 మంది ఆడవాళ్ళు, 6 మగవాళ్ళు. ఆ కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, ఈ గొప్ప ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రాణం వస్తుందని, వాళ్ళు తిరిగి ప్రాణం వచ్చేటువంటి టైంకి వాళ్ళకి పనిచేసేవాళ్ళు కావాలని, వాళ్ళకి పనిచేసేవాళ్ళని ముందుగానే చంపేసి వాళ్ళని వాళ్ళ చుట్టూ పాతిపెట్టడం అనేది జరుగుతుంటుంది. సాక్రిఫిషియల్గా చంపేయటం అనేది జరుగుద్ది. అయితే లియోనార్డ్ వూలీ ఈ యొక్క ప్రాంతానికి ద పిట్ ఆఫ్ డెత్ అని పేరు పెట్టాడు. ద పిట్ ఆఫ్ డెత్ ఎందుకనంటే, ఈ 73 మంది తర్వాత క్వీన్ ఫ్యోబీతో పాటు ఆయన ఇంకా ఆ ప్రాంతంలో 16 మంది రాజులు, రాణీలు యొక్క ఆ యొక్క డెడ్ బాడీస్ని, వాటిని బయటికి తీసుకురావటం అనేది తెలుస్తూ ఉన్నది. ఉర్ అనేటువంటి ఈ యొక్క ప్రాంతంలో నాన్న, NAANA, నాన్న నాన్న అనేటువంటి దేవతకి వాళ్ళు గుడి కట్టారనేసి మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే నాన్న అనేది చందమామ దేవతకి వాళ్ళు పేరు పెట్టుకున్నటువంటి మాట. అంతేకాకుండా లియోనార్డ్ వూలీ ఆ ప్రాంతంలోంచి నింగల్ ఎంకి, ఇది 2 దేవుళ్ళ పేరు. అవేంటంటే, మనిషికి ఆవు యొక్క ముఖం, తలకాయ కలిగి ఉండటం, సిల్వర్తో చేసిన దాన్ని ఆయన బయటికి చేసినట్లు మనము చూస్తూ ఉంటాం. ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. లియోనార్డ్ వూలీకి ఒక అసిస్టెంట్ ఉండేవాడు, అతని పేరు మలూవన్. ఈ మలూవన్ని ఒక ఆమె పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరంటే అగాథా క్రిస్టీ. అంటే ఒక 40 ఇయర్స్ ఆ టైం క్రితం, 50 ఇయర్స్ బ్యాక్, షీ వాస్ ఎ వెరీ ప్రామినెంట్ రైటర్, చాలా గొప్ప రైటర్. ఆమె డిటెక్టివ్ నావెల్స్ చాలా రాసేది. ఆమె మెలోవన్ని పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు 1936లో ఒక బుక్ రాసింది. ఆ బుక్ బేసిక్గా ఈ లియోనార్డ్ వూలీ తవ్వకాల నుంచి బయటపడినటువంటి విషయాలను అన్నట్లని కూడా ఆ యొక్క నావల్లో ఇంక్లూడ్ చేసింది. దాని పేరు ఏంటంటే మర్డర్ ఇన్ మెసపటేమియా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీంతో మనకి ఏమర్థమవుతుంది అని అంటే కనుక, అబ్రహాము వెన్ హీ గ్రూ అప్, ఆయన ఎదిగినటువంటి ఆ ప్రదేశం దేవతలను కొలిసేటటువంటి ప్రదేశం అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉన్నది. ఇస్రాయిలీలకి కొన్ని చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, మిద్రాష్ అని, జూబిలీ అని ఈ పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాల్లో మనం చూసినట్లయితే అబ్రహాం గురించి వాళ్ళు ఏమని రాసుకున్నారంటే, అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు విగ్రహాలు తయారు చేసి అమ్మేటువంటి వాడు అని మనకి అర్థమవుతుంది. అదే మిద్రాషలో అబ్రహాముకి 60 వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క విగ్రహాలన్నింటినీ తగలబెట్టేశాడు అనేసి, అక్కడ నుంచి ఆయన ఊరు నుంచి హారానికి ప్రయాణమై వెళ్ళాడనేది మనకి అర్థమవుతున్నది. ప్రాబబ్లీ మిద్రాషలో రాసినటువంటి ఈ యొక్క విషయమే మనకి ఈ అబ్రహాం యొక్క ప్రయాణం, ఊరు నుంచి హారానికి ప్రయాణం అవటం అనేది మనకి అర్థమవుతుంది. ఊరు అనేదేమో మనకి ఇప్పుడు ఇరాక్ దేశంలో ఉంటే కనుక, హారాన్ అనేది సిరియా, జోర్డన్ ఆ ప్రాంతాల దగ్గరికి మనము వెళ్ళిపోవాలి అన్నమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. తెరహు, జెనసిస్ 11:26, తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారాను కనెను. సో ఇప్పుడు లెట్స్ లుక్ ఎట్ ది హిస్టరీ, ఎప్పుడు ఏం జరిగింది అనేది. ఒక విషయం ఏంటంటే, 3 ఒకే సంవత్సరం పుట్టరు. అయితే ఈ మాట ఎందుకు రాశారు అనంటే కనుక, 70 అప్పుడు తెరహు ఫస్ట్గా ఫాదర్ అయ్యాడు. ఆ తర్వాత గ్యాపుల్లో మిగిలిన ఇద్దరు కూడా కుమారులు పుట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యూజువల్గా ఇస్రాయేలీలు లేకపోతే హిబ్రీలు వాళ్ళు చరిత్ర రాసేటప్పుడు కొడుకులు పేర్లు రాసేటప్పుడు మొట్టమొదట ఎవరి పేరు రాస్తారంటే, ఆయన కొడుకుల్లో ఏ కొడుకు ప్రాముఖ్యమైనవాడో అతని పేరు రాస్తారు. అంతేగాని వరుస క్రమంలో రాయకపోవచ్చు. ఇక్కడ అబ్రహాము గురించి ప్రస్తావించడానికి కారణం అది. సో అయితే మొదలు రాస్తారు లేకపోతే చిట్ట చివరి రాస్తారన్నమాట. ఇక్కడ మొదలు రాశారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము పెద్ద కొడుకు అనేది కాదు, అబ్రహాము చాలా ప్రాముఖ్యమైన వాడు, అందుకనే అట్లా రాశారు. ఎందుకని ఆ మాట రాస్తున్నానంటే, 32nd verse, జెనసిస్ 11:32, తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు, తెరహు హారాన్లో మృతి పొందెను. జెనసిస్ 12:4 చూసినట్లయితే, అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు ఆయన. సో ఇప్పుడు మనకేమర్థమవుతుంది అంటే హారాన్ నుంచి అబ్రహాం బయటకు వచ్చినప్పుడు 75 ఇయర్స్, ఓకే. అయితే 75 ఇయర్స్ అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ నాన్న అప్పుడు 205 ఇయర్స్ అన్నాడు. సో అబ్రహాము కన్నప్పుడు తెరహ వయసు ఎంత ఉండాలి? 130 ఉండాలి. కానీ ఇక్కడ మనకి ప్రీవియస్ వర్స్లో ఏమన్నారు, 70 ఏళ్ళు అప్పుడు అబ్రహామును నాహోర్ను హారాన్ను కనను అని అంటున్నాడు. ఎందుకనంటే నేను ఇందాక క్లియర్గా చెప్పాను కదా, అబ్రహాం పెద్ద కొడుకు కాదు. అబ్రహాం ప్రాబబ్లీ వాజ్ బాండ్ వెన్ హీ వాజ్ 130. తెరహకు 130 ఏళ్ళు అప్పుడు అబ్రహాము పుట్టాడు. తనకి 75 ఏళ్ళు వచ్చినప్పుడు, తెరహకు 205 సంవత్సరాలు వచ్చినప్పుడు తెరహ చచ్చిపోయాడు. అక్కడ నుంచి హారాన్ నుంచి ఈయన బయటికి వెళ్ళినట్లు మనకి చూస్తూ ఉన్నాం. సో 3 సన్స్ ఉన్నారు తెరహకి, హారాను, నాహోరు, అబ్రహాం. అయితే హారాన్కి పిల్లలు పుట్టారు, మిల్కా, ఇస్కా, లాట్. మిల్కా నాహోర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. లోతు అబ్రహాంతో కూడా వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ముసలితనం రాకముందే, పెద్ద వయసు రాకముందే మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తిగా మనకి హారాన్ కనబడుతున్నాడు. ఆయన మరి జబ్బొచ్చి చనిపోయాడా లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయాడా మనకు తెలియదు, కానీ ప్రీ మెచ్యూర్ డెత్ అని అంటారు, అది జరుగుతుంది. సో దాట్స్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. ఈరోజు మనం అబ్రహాం యొక్క పిలుపు వారికే మనం చూస్తూ ఉంటాం, కొంచెం స్లోగా వెళ్తాం. ఎందుకనంటే ఈ బేస్ కనుక మనకు అర్థమైతే మనలో చాలామందికి ఒక న్యూనతా భావం ఉంటుంది, నేను మంచిదాన్ని కాదు, నా ఫ్యామిలీ మంచిది కాదు, ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ కల్చర్, నేను చాలా చెడ్డ కల్చర్లో జీవిస్తూ ఉన్నాను, దేవుడు నన్ను వాడుకుంటాడా, ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే అబ్రహాం యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మీకు చాలా బాగా అర్థమవుతుంది. సరే, అబ్రహాము షారాని పెళ్లి చేసుకున్నాడు. అయితే షారా ఎవరు? 20వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అని అన్నాడు. సరే, ఈ షారా ఎవరు అనే దానికి 2 వ్యూస్ ఉన్నాయి, 2 ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఒక వ్యూ ఏంటి అని అంటే కనుక షారా డైరెక్ట్గా చెల్లె అనేటువంటిది. యూదులు అమ్మాయిలు పుడితే కనుక అతి ప్రాముఖ్యమైతే తప్పించి వాళ్ళ పేర్లు ప్రస్తావించరు, కాబట్టి తరహకి చాలామంది కూతుర్లు పుట్టుండొచ్చు, అందుట్లో ఒక కూతురు పేరు షారా. అందుకనే అబ్రహాము ఆ విధంగా చెప్పాడు, తెరహకు బహుశా 2-3 భార్యలు ఉండొచ్చు, ఆమె వేరే భార్యకి అంటే వేరే తల్లికి పుట్టి ఉండొచ్చు. దిస్ ఈజ్ 1 వ్యూ. అయితే యూదులు అబ్రహాము పితామహుడు కాబట్టి సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అని అంటే ప్రజలు ఎట్లా తీసుకుంటారో అనేటువంటి ఒక అభిప్రాయం ఉండొచ్చు. అందుకనే వాళ్ళు ఏమని చెప్తారంటే, హారాను కూతురు ఇస్కా ఉన్నది కదా, ఇస్కా అంటే అసలు జెసికా అని, జెసికా అనేది షారాకు ఉన్నటువంటి ఇంకొక పేరని, కాబట్టి మేనగాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఒక చిన్న మాట, మేనగాళ్ళని పెళ్లి చేసుకున్నా చెల్లిని పెళ్లి చేసుకున్నా అబ్రహాం చేసింది తప్పేం కాదు. ఎందుకు తప్పు కాదు అని అంటున్నానంటే, చెల్లిని పెళ్లి చేసుకోకూడదు, క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్ని పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి నియమం దేవుడు మోషే ద్వారా మనకిచ్చాడు. సో అబ్రహాం తర్వాత చాలా 500 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కాబట్టి 500 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఈ విషయాన్ని 500 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం యొక్క నేపథ్యంలో చూడటం అనేది చాలా పొరపాటు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో దాట్ ఈస్ హౌ అబ్రహామ్స్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. నేను బిగినింగ్లో ఒక మాట చెప్పాను, మళ్ళీ ఈ మాట ఎంఫసైజ్ చేయదలుచుకున్నాను. అబ్రహాం యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ, అబ్రహాం యొక్క లైఫ్ స్టైల్ని బట్టి కానీ, అబ్రహాం యొక్క గొప్ప నిర్ణయాలను బట్టి కానీ, అబ్రహాం యొక్క మంచితనాన్ని బట్టి కానీ దేవుడు తన నీతిమంతుడిగా ఎంచలేదు. ఆదికాండం 15:6 అండ్ హీ బిలీవ్ ద లార్డ్ అండ్ హీ కౌంటెడ్ ఇట్ టు హిమ్ యాజ్ రైచస్నెస్, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, దాట్ విచ్ అప్లైడ్ టు అబ్రహాం ఇట్ అప్లైస్ టు ఈవెన్ అస్. ఏదైతే అబ్రహాంకు వర్తించిందో అది మనకు కూడా వర్తిస్తుంది. ఏంటి అని అంటే కనుక, దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచేది మన యొక్క పనుపాట్లను బట్టి కాదు, మన యొక్క జీవన శైలిని బట్టి కాదు, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కాదు, ఇట్స్ బై ఫేత్, విశ్వాసాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా ఆయన ఎంచటం అనేది. అబ్రహాము అని మనం పిలుస్తూ ఉంటాం, తన యొక్క ఒరిజినల్ నేమ్ అబ్రామ్. అబ్రామ్ అని అంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్, దాని నుంచి అబ్రహాము అని దేవుడు తనకు పేరిచ్చాడు. ద ఫాదర్ ఆఫ్ మెనీ, అనేకులకు ఆయన తండ్రి అవుతాడు అనేది. అయితే అబ్రహాముని ఏర్పరచుకోవటంలో, అబ్రాముని ఏర్పరచుకోవటంలో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప. అందుకనే గ్రేస్ ఆఫ్ గాడ్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోమిల్కి రాసినటువంటి పత్రికలో పౌలు పదే పదే దాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ గ్రేస్, దేవుని యొక్క కృప. కృపను బట్టి ఇస్రాయేలుని ఏర్పరచుకున్నాడు, కృపను బట్టి అబ్రహాముని ఏర్పరచుకున్నాడు, కృపను బట్టి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఇట్స్ గిస్ గ్రేస్. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో అది దేవుని యొక్క కృప. సో మనలో ఏమీ లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, అది దేవుని యొక్క కృప అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం బట్టి, దేవుని యొక్క కృపను బట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి అబ్రహాముకి ఏమైనా టైటిల్ ఇచ్చారంటే ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి అనేటువంటిది మనకి ఇవ్వబడుతూ ఉన్నది. సో ఎప్పుడైతే దేవుని యొక్క కృపను ఆయన ఆస్వాదించడం మొదలుపెట్టాడో, దేవుని మీద విశ్వాసం ఉంచడం మొదలుపెట్టాడో, మొదటిగా ఒక కుటుంబాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు, అబ్రహాము, సారా, ఇస్సాకు అనేటువంటిది. ఈ యొక్క కుటుంబం నుంచి దేవుడు ఒక నేషాన్ని తీసుకొచ్చాడు, ఒక నేషన్, ఒక దేశాన్ని తీసుకొచ్చాడు, ఇజ్రాయెల్. ఆ దేశం నుంచి ఒక లోక రక్షకుడు రావటం జరిగింది. ఆ లోక రక్షకుడు ప్రపంచమంతటికీ కూడా దీవెనకరంగా అయ్యాడు. సో దీంతో మనము 12:1-3 ఒక ప్రీలూడ్ లాంటిది ఇచ్చాం. 3rd verse ఒకసారి చదువుతాను చూడండి. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ, అండ్ హిమ్ హూ డిజానర్స్ యూ ఐ విల్ కర్స్, అండ్ ఇన్ యూ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ షాల్ బీ బ్లెస్డ్. నిన్ను ఆశీర్వదించు వాడిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వాడిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు మీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. సో వాట్ వీ అండర్స్టాండ్ ఈస్ ఇన్ అండ్ త్రూ అబ్రహాం ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బీ బ్లెస్డ్. అబ్రహాం ద్వారా, అబ్రహాములో విశ్వమంతా కూడా, విశ్వములో మనుషులంతా కూడా దీవించబడుతున్నారు. ఆదికాండం 18:18 సొదొమ గొమొర్రాని తగలబెట్టేటువంటి ఆ యొక్క నేపథ్యంలో దేవుడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. సో ఇందులో మనకేం కనబడుతుంది ఏంటంటే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అబ్రహాం హ్యాస్ బీన్ చోజన్ బై గ్రేస్ టు బి ఎ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండటం అనేది జరిగింది. నౌ ద జర్నీ ఫ్రమ్ ఉర్ టు హారాన్, ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి హారాను అనేటువంటి ప్రాంతానికి అసలు జర్నీ ఎందుకైంది, చాలా క్విక్గా మనము చూద్దాం. ఈ రెండు పట్టణాలు కూడా, హారాను అనే పట్టణం కానీ, ఊరు అనేటువంటి పట్టణం కానీ, యూఫ్రటిస్ యొక్క నది ఒడ్డునే ఉన్నది. ఊరు అనేది లోవర్ పార్ట్, అంటే సముద్రానికి దగ్గరలో ఉన్నది. ఊరు అనేది సముద్రానికి దగ్గరలో ఉన్నది. హారాన్ అనేది అప్స్ట్రీమ్, ఆ యొక్క నది ఆరంభం ఆ ప్రాంతంలో ఉన్నది. సుమారు ఊరు నుంచి హారానికి 600 miles, 960 kilometers, 960 kilometers అనేది మనం చూడాలి. ఆదికాండం 11:28-31 చూసినట్లయితే హారాను తాను పుట్టిన దేశమందరి కల్దీల ఊరన్న పట్టణంలో తన తండ్రి అయిన తెరహ కంటే ముందుగా మృతి పొందాను. 29th verse అబ్రహామును నాహోరును వివాహము చేసుకు, అబ్రహామును నాహోరును వివాహము చేసుకొని అబ్రహాము భార్య పేరు షారాయ్, నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయ్ గుడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాయను అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణముల నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందనంటే, ద హోల్ బ్యాక్గ్రౌండ్, ద జర్నీ ఫ్రమ్ ఉర్ టు హారాన్. ఈ హారాను అనేటువంటిది టర్కీకి సౌత్ ఈస్టర్న్ ఆగ్నేయంలో బాలిక్ అనేటువంటి నది ఒడ్డున, బాలిక్ అనేది యూఫ్రటిస్ యొక్క ట్రిబ్యూటరీ, దాని నుంచి యూఫ్రటిస్కి కలుస్తూ ఉంటుంది అనమాట. అక్కడ వీళ్ళు స్థిరపడ్డారనే విషయం మనకు అర్థమవుతుంది. తవ్వకాల్లో అర్థమైంది ఏంటంటే, ఈ హారాన్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ సిటీ, చాలా పెద్ద సిటీ. దానికి 4 kilometers కాంపౌండ్ వాల్ ఉండేదంట పట్టణానికి. 6 gates ఉండే, అందుట్లో ఒక్క గేటు మాత్రమే మనకి ప్రస్తుతానికి ఉన్నది, మిగిలిన అన్ని కూడా కూలిపోయినట్లు మనం చూస్తున్నాం. అయితే వై దే ట్రావెల్డ్ ఫ్రమ్ ఊర్ టు హారాన్, వాళ్ళు ఊరు నుంచి హారానికి ఎందుకు వాళ్ళు వెళ్ళారు, దీన్ని స్టెఫన్ చెప్తూ ఉంటాడు అపొస్తల కార్యము 7:2-4. అందుకు స్టెఫన్ చెప్పేందామనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, సో గాడ్ అపియర్డ్ టు అబ్రహాం వెన్ హీ వాజ్ ఇన్ ఉర్, ఉర్లో ఉన్నప్పుడు దేవుడు కనబడ్డాడు, మెసపొతామియాలో ఉన్నప్పుడు కనబడ్డాడు. ఏమని చెప్పాడు, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. కాబట్టి చాలామంది స్కాలర్స్ ఈ మాటలను బట్టి నమ్మేది ఏంటంటే, అబ్రహాం రిసీవ్డ్ ద కాల్ ప్రైమర్లీ అట్ ఉర్. మొట్టమొదటిగా అబ్రహాము పిలుపుని ఎక్కడ పొందాడంటే ఊరు అనేటువంటి ప్రాంతంలో. అక్కడ దేవుడు ఆయన మూడు చెప్పాడు, కంట్రీని వదిలే, పీపుల్ని వదిలే, ఫ్యామిలీని వదిలే అని చెప్పడం అనేది జరిగింది. ప్రాబబ్లీ అబ్రహాం హ్యాడ్ హాఫ్ ఒబీడియన్స్, ఆయన హాఫ్ ఒబీడియన్స్ చూపించాడు. హాఫ్ ఒబీడియన్స్ అంటే హాఫ్ డిజోబీడియన్స్ అని చెప్పాలి. ఆయన కంట్రీ వదిలేశాడు, కానీ అమ్మా నాన్న మాత్రం తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. పీపుల్ని కూడా వదిలేశాడు, తండ్రిని తనతో పాటు తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తాం. హీ వాజ్ నాట్ ఏబుల్ టు సెపరేట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, తండ్రి నుంచి తోబుట్టు నుంచి ఆయన వేరవటం కష్టం అయింది. సో దీని నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ డిజోబీడియన్స్, సగం విధేయత అనేది అవిధేయత. మనము ఒకటి రెండు విషయాల్లో విధేయత చూపించి నేను ఈ విషయాల్లో విధేయత చూపించాను కదా అని అంటాం. గాడ్ ఈజ్ మోర్ బాదర్డ్ అబౌట్ వాట్ యు హావెంట్ ఒబేయిడ్ దెన్ వాట్ యు హావ్ ఒబేయిడ్. ఏదైతే ఏ విషయంలో అయితే అవిధేయత చూపించావో దాని విషయంలో దేవుడు ఆలోచిస్తాడు కానీ ప్రశ్నిస్తాడు కానీ విధేయత చూపించినటువంటి దాని విషయంలో కానే కాదు. వెల్ ఐ టుక్ నియర్లీ మోర్ దెన్ హాఫ్ ద టైమ్, 40 minutes ఓన్లీ టు ప్రిపేర్ ద ప్రీలోడ్. అయితే ఇప్పుడు ఈ మూడు వచనాలు మనం చూద్దాం. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ వర్సెస్. జాన్ స్టార్ట్ ఆదికాండం 12:1-3 వచనాల్లో ఏమంటాడంటే, ఆన్ దీస్ 3 వర్సెస్ ద హోల్ బైబుల్ ఈజ్ బిల్ట్ అని అంటాడు. మిగిలిన బైబిల్ అంతా కూడా ఈ మూడు వచనాల మీద కట్టబడుతూ ఉన్నది అని అంటాడు. ఐ విల్ రీడ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. Now the Lord said to Abraham, go from your country and your kindred and your father's house to the land that I will show you, and I will make of you a great nation. I will bless you and make your name great, so that you will be a blessing. I will bless those who bless you, and him who dishonors you I will curse, and in you all the families of the earth shall be blessed. Yehovah ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. యాజ్ ఐ టోల్డ్ యూ, జాన్ స్టార్ట్ ఏమంటాడంటే, దిస్ ఈజ్ గాడ్స్ ప్రామిస్ to Abraham, and the fulfillment of the promise is the rest of the history, Bible history. Devudu Abraham ki oka vaagdhanam chesadu, aa vaagdhanam yokka neraverpe Bible charitra migilindantha kuda kanabadutu unnadi. Kabatti aadi nunchi idi ganaka manam clear ga chudagalinatlayite, where we fit into this promise, ee oka vaagdhanamlo manam ekkada fit in avutam anedi manam chuddam. Deentlo 3 commands unnai, 3 aagnalu unnai, tarvata 3 vidhetalu దాని నుంచి ఆయన కోరుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. మొదటిది, వాట్ అబ్రహాం మస్ట్ డూ, అబ్రహాం ఏం చేయాలి. మొదటి వచనం, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నువ్వు చూపించి దేశమునకు వెళ్ళుము. సో దాట్ ఈజ్ ఎ క్లియర్ కమాండ్మెంట్. ఏమంటున్నాడంటే, కంట్రీని వదిలే, పీపుల్ని వదిలే, ఫ్యామిలీని వదిలే. సో దిస్ ఈజ్ ద కమాండ్మెంట్. అయితే ఈ కమాండ్మెంట్స్కి 3 ప్రామిసెస్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రామిసెస్ అంటే, 2వ వచనం, నిన్ను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా నుండువు, అండ్ ఐ విల్ మేక్ ఆఫ్ యూ ఎ గ్రేట్ నేషన్, అండ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ సో దాట్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. నువ్వు నీ దేశాన్ని విడిచిపెడతావు, ఐ విల్ షో యూ అనదర్ కంట్రీ, ఇంకొక ల్యాండ్ని నీకు ఇస్తాను, నిన్ను నువ్వు ప్రజలను వదిలిపెట్టేస్తావు, యు విల్ లీవ్ యువర్ పీపుల్, ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్, నిన్నే గొప్ప జనాంగంగా చేస్తాను, యు విల్ లీవ్ యువర్ ఫాదర్స్ హౌస్ హోల్డ్, నీ తండ్రి ఇంటిని నువ్వు విడిచిపెడతావు, ఐ విల్ మేక్ యూ అ బ్లెస్సింగ్ టు ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ ద వరల్డ్, నిన్ను ప్రపంచమంతటికి విశ్వాసమునికి తండ్రిగాను ఆశీర్వాదకరంగాను చేస్తాను. సో త్రీ కమాండ్మెంట్స్ అండ్ త్రీ ప్రామిసెస్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూడండి. అయితే ఈ కమాండ్మెంట్స్కి విధేయత చూపించడం అనేది చాలా టఫ్, ఎందుకంటే అబ్రహాం వాజ్ 75 ఇయర్స్ ఓల్డ్. ఆయన ఒక సమాజంలో మంచిగా స్థిరపడిపోయాడు, తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారు, తోబుట్టులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు, చక్కగా వాళ్ళు స్థిరపడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వెన్ హీ వాజ్ ఆస్క్డ్ టు లీవ్, ఇట్ వాజ్ రియల్లీ టఫ్. అయితే ఈ కాలింగ్ అవుట్ అన్న దాన్ని స్పిరిచువల్గా కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ అబ్రహాం ఫిజికల్గా చేశాడు, అబ్రహాం భౌతికంగా తన ఇంటి వారిని, తన దేశాన్ని, తన ప్రజల్ని విడిచిపెట్టాడు. దట్ ఈస్ ఫిజికల్లీ హ్యాపెండ్, అది భౌతికంగా జరిగింది. అయితే ఇది మనకి ఎలా వర్తిస్తుంది అని అంటే కనుక, గాడ్ కాల్స్ అస్ అవుట్, ఎలాగ మన దేశాన్ని వదిలిపెట్టామనొచ్చు, అనకపోవచ్చు, మన కుటుంబాన్ని వదిలిపెట్టామని అనకపోవచ్చు, బట్ డెఫినెట్లీ కాలింగ్ అవుట్, బయటికి పిలవటం, సెపరేట్గా పిలవటం, వేరుగా పిలవటం అనే దానికి సింపుల్ వర్డ్ ఏంటనంటే సెట్ అపార్ట్, వేరుపరచుట, వేరుగా రావటం అనేది. ఈ సెట్ అపార్ట్ అనేదే హోలీ, పవిత్రపరచుట. గాడ్ వాంట్స్ టు సెట్ అస్ అపార్ట్, దెన్ హీ వాంట్స్ టు యూజ్ అస్. దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని ఆ తర్వాత మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సెట్టింగ్ అపార్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ ఒబీడియన్స్, విధేయత చూపించడం బట్టే పవిత్రత అనేది వస్తూ ఉంటుంది, వేరుపరచబడుట అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి పవిత్రతలో, పవిత్ర జీవితంలో, పరిశుద్ధ జీవితంలో కోర్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఈజ్ సెట్టింగ్ అపార్ట్, వేరుపరచబడటం. అబ్రహాముకేమో భౌతికంగా వేరుపరచబడ్డాడు, మనము మన హృదయంలో వేరు చేసుకోవాలి, మన యొక్క ఆలోచనలు వేరు చేసుకోవాలి, మన యొక్క సాంస్కృతిక పరిస్థితుల నుంచి వేరుపరచుకోవాలి. ఇది మనము గుర్తించాల్సింది. హౌ బ్యూటిఫుల్ దిస్ లెసన్ అపియర్స్ టు అస్. ఇప్పుడు అబ్రహాము కమ్యూనిటీ నుంచి, కల్చర్ నుంచి ఆయన దేవుడు వేరు చేశాడు. మనం కూడా వాడబడాలి అని అన్నప్పుడు ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి కల్చరే కానీ, లేకపోతే మురుగే కానీ, డర్టీ థింకింగ్ నుంచి కానీ మనం బయటికి రావాలి. ఉదాహరణకి మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకము, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రీడ్. అయితే ఆ గ్రీడీ థాట్స్ నుంచి మనం బయటికి రావాలి, దురాశ నుంచి మనం బయటికి రావాలి, జనరాసిటీలోకి రావాలి, దాతృత్వంలోకి రావాలి. సో దాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ హోలీ పీపుల్ అండ్ అన్హోలీ పీపుల్. అన్హోలీ పీపుల్ గ్రీడీగా ఉంటారు, నాకు కావాలి అని అనుకుంటారు. హోలీ పీపుల్ ఇతరులకి ఇవ్వాలి అని అనుకుంటారు. దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ కెన్ సీ ఇన్ ది కల్చర్. రెండోది ఏంటంటే సెన్షువాలిటీ. దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్షువాలిటీ, కామతత్వం అని చెప్పాలి. ఈ ప్రపంచం అంతా కూడా కామంతో నిండిపోయి ఉన్నది. అయితే దేవుడు ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు, దే హ్యావ్ శాంక్టిటీ ఆఫ్ సెక్స్, దే హ్యావ్ ప్యూరిటీ. ఈ యొక్క లైంగిక దృక్పథం విషయంలో పవిత్రత అనేది చాలా తప్పకుండా ఉంటుంది. మొదటిది గ్రీడ్, రెండోది సెన్షువాలిటీ, మూడోది అబ్సెషన్. మనం విపరీతమైనటువంటి కోరికలతో నిండిపోయి ఉన్నాం. నాకు సంపాదించాలి, నాది అబ్సెషన్ అనేది మనకు చాలా కనబడుతుంది. ఈగోయిజం అనేది చాలా కనబడుతుంది. మీ, మై అనేటువంటి మాట ఎక్కువ కనబడుతుంది. 11th చాప్టర్లో మొదటి 9 వచనాల్లో మనము అనేది ఎక్కువసార్లు కనబడితే, 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో దేవుడు అనేది కనబడుతూ ఉంది. సో ఈ అబ్సెషన్ నుంచి సెల్ఫ్ డినయల్ సర్వీస్లోకి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు కాదనుకోండి, సేవ చేసేటువంటి విధంగా కనబడుతూ ఉంది. సో అబ్రహాము ఈ విధంగా బయటికి రావాలి అని అంటే కనుక విశ్వాసం కావాలి. సో 4వ వచనం ఏమని కనబడుతుందంటే, సో అబ్రహాం వెంట్ యాజ్ ద లార్డ్ హ్యాడ్ టోల్డ్ హిమ్. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అనేది మనం చూస్తున్నాం. అబ్రహాం బిలీవ్డ్ వాట్ గాడ్ సెడ్ అండ్ యాక్టెడ్ ఆన్ ఇట్. నా అగైన్ ఇంకొక లెసన్ చెప్తాను. ఇప్పుడు దాకా ఎన్ని లెసన్స్ మనం నేర్చుకున్నాం అబ్రహాం నుంచి. అబ్రహాం యొక్క హిస్టరీలో లాట్ ఆఫ్ ప్రిపరేషన్ దేవుడు చేశాడు. సేమ్ విత్ అస్, మన జీవితంలో కూడా అబ్రహాముని పిలుచుకున్నది తన యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, దేవుని యొక్క కృపను బట్టి. దేవుడు మనల్ని పిలిచింది కూడా దేవుని యొక్క కృపని బట్టే. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు, మనతో కూడా నిబంధన చేసుకుంటాడు. ఆ నిబంధనకు విధేయత చూపిస్తే అబ్రహాము ఆశీర్వాదం అవుతాడు, మనం కూడా దేవునితో చేసుకున్న నిబంధనకు లోబడితే కనుక ఇతరులకు ఆశీర్వాదంగా అవ్వగలుగుతాం. ఐదోది చూసినట్లయితే అబ్రహాంకి ఇది ఎట్లాగ కమ్యూనికేట్ చేయబడింది, దేవుడు అతనితో మాట్లాడాడు. గాడ్ స్పోక్, దేవుడు మాట్లాడాడు. అయితే మనతో దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లు మాట్లాడు, బట్ హీ హాస్ గివెన్ హస్ హిస్ వర్డ్, తన వాక్ అయితే మనకి ఇచ్చాడు. మీరేమనుకుంటున్నారంటే అబ్రహాంతో దేవుడు రోజు మాట్లాడేసేవాడు అందుకనే అంత స్ట్రాంగ్ ఫెయిత్లోకి వచ్చాడని. మనము జెనసిస్ 11th చాప్టర్ నుంచి జెనసిస్ 25th చాప్టర్ దాకా అబ్రహాంతో దేవుడు ఎన్నిసార్లు దర్శన రూపంగా మాట్లాడాడు అనేది లెక్కేసుకుంటే 7 times కనబడుతుంది. ఓన్లీ 7 times, మేబీ అంతకంటే ఫ్యూ టైమ్స్ ఎక్కువ సార్లు కనబడ్డాడేమో, ఐ డోంట్ నో. బట్ ప్రాముఖ్యంగా 7 కనబడ్డాడు. దాంతో ఈ 7 కనబడటానికి 100 పట్టింది అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఎన్ని సంవత్సరాలకి ఒక దర్శనం కలిగేది, ఎన్ని సంవత్సరాలకి దేవుడు తనతో ఒకసారి మాట్లాడాడు. ఉర్లో ఉన్నప్పుడు మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు హారాన్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఇస్రాయలీని నమ్ముతున్నట్లు 60 ఉర్ను వదిలిపెట్టినట్లయితే 75 హారాన్లో మళ్ళీ ఆయన మాట్లాడాడు. 15 తర్వాత మళ్ళీ ఇంకోసారి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. సో 12 to 15 ఒక్కసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ మాటలకి లోబడ్డాడు అబ్రహాం. హీ ఒబేయిడ్. సో దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఒబే హిజ్ వర్డ్, ఆ వాక్యానికి మనం లోబడగలిగినట్లయితే వీ విల్ బికమ్ లైక్ ఏ బ్లెస్సింగ్. మనం కూడా అబ్రహాం వలె ఇతరులకు ఆశీర్వాదకరంగా మారగలుగుతాం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో దేవుడు భౌతికమైనటువంటి వెలుగుని ప్రకాశింపచేశాడు అబ్రహాం మీద, మహిమ కలిగే దేవుడు అనేది. అయితే మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు వీ గెట్ ద స్పిరిచువల్ లైట్, ఆత్మీయమైనటువంటి వెలుగు మన మీద ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నా ఇది అబ్రహాం జీవితంలో ఎంత మటుకు నెరవేరింది మనం చూద్దాం. సో నేను ముందు చెప్పాను కదా, 3 దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. 1, ల్యాండ్. ఇది మొదటిది, ల్యాండ్ చూసినది, నేను నీకు వేరే దేశాన్ని ఇస్తాను అనేది. మనము తర్వాత వర్సెస్లో చూసుకున్నట్లయితే అబ్రహాము వాగ్దానం చేసినటువంటి దేశానికి వచ్చాడు. 6 చదువుతున్నాను, 12, అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నొద్దకు చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానకు ఈ దేశము ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. సో అక్కడ ఒక సొజానర్గా, ఒక ట్రావెలర్గా ఒక బలిపీఠం కట్టుకొని వచ్చాడు షెకెం. ఆ తర్వాత బేతెల్ గుండా ఆయి వరకు వెళ్ళి అక్కడ నుంచి నెగెవ్ సౌదర్న్ పార్ట్ అక్కడ దాకా వెళ్ళి గుడారంలో జీవించాడు. 8 చూద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతెలకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతెలునకున్న తూర్పుననున్న హాయినికి మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే 2 హీ వాజ్ ట్రావెలింగ్, 2, హీ వాజ్ లివింగ్ ఇన్ టెంట్స్. ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు, టెంట్లో ఉన్నాడు. ఊర్లో 2 బిల్డింగ్స్ ఉండేయంట, ప్యాలసెస్ ఉండేయంట. అబ్రహాము బీయింగ్ ఎ రిచ్ పర్సన్, తెరహ రిచ్ పర్సన్ కాబట్టి ప్రాబబ్లీ దే మస్ట్ బి లివింగ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. వాళ్ళు బిల్డింగ్స్లో జీవించేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు దేవర్ లివింగ్ ఓన్లీ ఇన్ టెంట్స్, వాళ్ళు టెంట్స్లో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో హీ వాజ్ ఓన్లీ ట్రావెలర్, ఆయన ఒక ట్రావెలర్గానే ఉన్నాడు. 13:14-15 లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలమును ఇచ్చెదను. సో హీ ప్రామిస్డ్ ఐ వాంట్ టు గివ్ యూ, నేను ఇస్తాను అనేటువంటిది. బట్ ఈవెన్ ఇన్ హెబ్రోన్, ఆయన హెబ్రోన్లో కూడా 18వ వచనం, అప్పుడు అబ్రహాం తన గుడారము తీసి హెబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. హీ వాజ్ లివింగ్ ఓన్లీ ఇన్ టెంట్స్, ఆయన టెంట్స్లో జీవిస్తూ ఉన్నాడు. ఆయన టెంట్ల్లో జీవిస్తున్నప్పుడు కూడా పట్టణం వైపు తన యొక్క విశ్వాసం ఉన్నట్లు హిబ్రీ గ్రంథకర్త కామెంటరీ రాస్తాడు. హిబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారముల్లో నివసించుచు అన్యర దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులు ఐరి. సో వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ దిస్, అబ్రహాం డిడ్ నాట్ పొజెస్ దట్ ల్యాండ్. అబ్రహాం ఆ ల్యాండ్ని పొజెస్ చేయలేదు, కానీ దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు. కానీ అది ఎక్కడ ఫుల్ఫిల్ అయినట్లు మనం చూస్తామని తెలుసా? నిర్గమకాండము తర్వాత ఇస్రాయేలీలు వాళ్ళు యోర్ధాను నది దాటిన తర్వాత మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు స్వాస్థ్యంగా ఇస్తాను, అది అప్పుడు నెరవేరినట్లు మనం చూస్తాం. బట్ రిమెంబర్, వాళ్ళకి అది ఎందుకు ఇచ్చాడు తెలుసా దేవుడు? బికాజ్ హీ ప్రామిస్డ్ టు అబ్రహాం కాబట్టి. సో ల్యాండ్ అబ్రహాం అనుభవించలేదు, హీ వాజ్ సొజోనర్, ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. కానీ తాను విధేయత చూపించడం బట్టి తన తర్వాత తరం వాళ్ళు అనుభవించారు. ఇక రెండోది వచ్చేప్పటికి పీపుల్, దేవుడు రెండు పిక్చర్స్ ఉపయోగించాడు. 13వ అధ్యాయం 16వ వచనంలో భూమి మీద నుండి రేణువులు వలె విస్తరింపచేసినట్లుగా, ఇక భూమి మీద డస్ట్ ఎంత ఉంటుందో అంతగా మీ పిల్లలు ఉంటారని చెప్పాడు. 15వ అధ్యాయం 5వ వచనంలో రా బయటికి రా, గుడారం బయటికి రా అని ఆకాశాన్ని చూపించి నక్షత్రాలు వలె అంత ఎక్కువగా ఉంటారు అని అంటారు. కానీ 15వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేప్పటికీ అబ్రహాం ఏమంటాడంటే, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినే పోచున్నానే. హీ వాజ్ చైల్డ్లెస్, ఆయన కొడుకులు కూతుర్లు లేనటువంటి వాడుగా అక్కడ ఉంటున్నట్లు ఉన్నాడు. బట్ స్టిల్ హీ ప్రామిస్డ్, ఆయన వాగ్దానం చేశాడు. ఆయనకు పుట్టినటువంటి ఇస్సాకు నుంచి వచ్చినటువంటి యాకోబు ఇస్రాయేలీలుగా మారి ఒక దేశంగా ఏర్పరచబడ్డాడు. సో మొదట ఇట్ వాజ్ ఎ ల్యాండ్, రెండోది పీపుల్, ఇక మూడోది బ్లెస్సింగ్, ఆశీర్వాదం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. హౌ అబ్రహాం బికేమ్ ఎ బ్లెస్సింగ్, దీన్ని మనం గలతీలకు రాసిన పత్రిక చూస్తే కనుక మనకి పౌలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. ఐ వాంట్ టు రీడ్ దిస్ వర్స్, Galatians 3:16, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు ను అనెను, ఆ సంతానము క్రీస్తే. సో నీ సంతానము ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని అన్నప్పుడు ఇట్ వాజ్ నాట్ ఐజక్, అది ఐజక్ గురించి కాదు. ఎప్పుడైతే కయీను పుట్టినప్పుడు ఆదాము అవ్వలు దేవుడు ఆశించిన వ్యక్తి ఈయనే అని ఎలా అనుకున్నారో, ఇస్సాకుని అట్లా చాలామంది అనుకుంటారు. వెల్, ఐజక్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఐజక్ నుంచి జేకబ్ వచ్చాడు, జేకబ్ నుంచి 12 ట్రైబ్స్ వచ్చాయి, ఆ 12 ట్రైబ్స్ నుంచి జీసస్ క్రైస్ట్ రావటం అనేది జరిగింది. బట్ సంతానము అని అన్నప్పుడు ఆయన యాకవచనం ఉపయోగించాడు కాబట్టి దట్ సీడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అయితే గుర్తుపెట్టుకోండి, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఎక్కడ దాకా వచ్చింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. Galatians 3:6-9 దాకా చూద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. డస్ హీ హూ సప్లైస్ ద స్పిరిట్ టు యూ అండ్ వర్క్స్ మిరకల్స్ అమాంగ్ యూ డూ సో బై వర్క్స్ ఆఫ్ లా ఆర్ బై హియరింగ్ ద ఫెయిత్? విశ్వాసం ద్వారా చేస్తున్నాడా లేకపోతే క్రియల ద్వారా చేస్తున్నాడు? జస్ట్ యాజ్ అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాజ్ కౌంటెడ్ టు హిమ్ యాజ్ రైచస్నెస్. అబ్రహాము విధేయత చూపించడం బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఆయన తీర్చబడ్డాడు. నో దెన్ దాట్ ఇట్ ఈస్ దోజ్ ఆఫ్ ఫెయిత్ హూ ఆర్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం. విశ్వాసమును బట్టే మనం అబ్రహాం పిల్లలు అవుతాం. అండ్ ద స్క్రిప్చర్ ఫోర్సీయింగ్ దట్ గాడ్ వుడ్ జస్టిఫై ద జెంటైల్స్ బై ఫెయిత్ ప్రీచ్ ద గాస్పుల్ బిఫోర్ హ్యాండ్ టు అబ్రహాం. అబ్రహాము అన్యుడు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాముని పిలిచినటువంటి దేవుడు, అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు, అబ్రహాముతో ఒక సంబంధం ఏర్పరచుకున్నటువంటి దేవుడు అన్యులతో కూడా ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ యూ షల్ ఆల్ ద నేషన్స్ బీ బ్లెస్డ్ సో దెన్ దోస్ హూ ఆర్ ఆఫ్ ఫెయిత్ ఆర్ బ్లెస్డ్ అలాంగ్ విత్ అబ్రహాం ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఎంత క్లియర్గా ఈ మాటలు చెప్తున్నాడు. దీంట్లో మనం ఎన్ని పాఠాలు నేర్చుకుంటాం. జస్టిఫికేషన్ ఈజ్ బై ఫెయిత్. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును. దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మరి మీరు విశ్వాసం చూపించారా? రెండోది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే. ద వెరీ బ్లెస్సింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ టు అబ్రహాం. పరిశుద్ధాత్మని వరముగా మనకి అనుగ్రహించటం అనేది అబ్రహాముకి చేసినటువంటి నిబంధనను బట్టి అది జరిగినట్లు మనం చూస్తున్నాం. జీసస్ క్రైస్ట్ అబ్రహాముకి చేసిన నిబంధనకి రిజల్ట్, హోలీ స్పిరిట్ అబ్రహాంతో చేసినటువంటి నిబంధనకు అది రిజల్ట్. 29వ వచనం చూసినట్లయితే, అండ్ ఇఫ్ యు ఆర్ క్రైస్ట్ దెన్ యు ఆర్ అబ్రహామ్స్ ఆఫరింగ్ ఆఫ్ స్ప్రింగ్ హెయిర్స్ అకార్డింగ్ టు ప్రామిస్. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షం ముందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వి బికేమ్ ది వడికల్ ఈ ది హెరిటేజ్. దీన్ని స్వాస్థ్యంగా పొందటానికి కారణం ఏంటంటే అబ్రహాం. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన బట్టి అది మనకి స్వాస్థ్యముగా అనుగ్రహించబడింది. నా వాట్ డు వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? అబ్రహాము ఒక్కడు విధేయత చూపిస్తే ప్రపంచమంతా కూడా ఆశీర్వదించబడింది. అబ్రహాము విధేయత చూపించడం బట్టి 500 సంవత్సరాల తర్వాత బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయేలీని బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. 1000 సంవత్సరాల తర్వాత 1500 సంవత్సరాల తర్వాత 70 ఏళ్ళు బబులోను బానిసత్వంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి పంపించాడు. 2000 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్ముణ్ణి వరముగా మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ లోకమంతట్లో కూడా సువార్త బోధించబడుతుందంటే, ఈ లోకమంతా కూడా అనేక మంది ప్రభువు దగ్గరికి రాగలుగుతున్నాడంటే, ఇట్స్ ఆల్ బికాస్ అబ్రహాం ఒబేయిడ్. అబ్రహాము విధేయత చూపించడం బట్టి. నా దీన్ని బేస్ చేసుకొని ఐ వాంట్ టు టెల్ యూ దిస్. మనం అందరం కూడా ఈ పాఠం నేర్చుకుందాం. అబ్రహాము లోబడితే ప్రపంచానికి ఆశీర్వాదం అయ్యాడు. మనం లోబడితే డెఫినెట్గా ప్రపంచానికి ఆశీర్వాదం అయ్యే అంత గొప్పోళ్ళం కాదనుకోండి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మనం ఎవరి మీద అయితే దేవుడు మనల్ని జవాబుదారీగా పెట్టాడో, ఒక వాచ్మెన్ లాగా పెట్టాడో, వాళ్ళకి మనం ఆశీర్వాదం అవుతూ ఉంటాం. ఇఫ్ యు ఆర్ డిజోబీడియంట్, మనము అవిధేయత చూపించినట్లయితే, ద హోల్ పర్పస్ వై గాడ్ క్రియేటెడ్ ఈజ్ డిఫీటెడ్. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో అది పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటుంది. సో ఈరోజు ఆర్ యు ఏబుల్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అబ్రహాం? అబ్రహాం లాగా నువ్వు చూడగలుగుతున్నావా? అబ్రహాముతో దేవుడు ఎలా మాట్లాడాడో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి అని చెప్పట్లేదు. ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకి వాక్యము ఏదైతే ఇవ్వబడిందో అది దేవుని వాక్కు. అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అరౌండ్ అస్. మన చుట్టూ పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్డ్వెల్స్ అస్. మనం దేవుని యొక్క వాక్కు లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్కుకి విశ్వాసముతో అంగీకరించినప్పుడు ఆ కార్యం కూడా పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. పరిశుద్ధాత్ముడి యొక్క ప్రమేయం లేకుండా అది జరగదు. అది జరిగినప్పుడు ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ ఇన్డ్వెల్స్ అస్. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు, మనలో ఉండిపోతాడు. ఇది అబ్రహాము యొక్క వాగ్దానానికి నెరవేర్పు, అబ్రహాముతో చేసిన నిబంధనకు నెరవేర్పు. ఇప్పుడు మనలో ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, మనము క్రీస్తు యందు విశ్వాసము ఉంచినప్పుడు నీతిమంతులుగా ఎంచబడతాం. అంతేకాదు శక్తివంతులం అవుతాం. అంతేకాదు వి బికమ్ ద క్యారియర్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ ప్రపంచానికి మోసేటువంటి మనం వాళ్ళము అవుతూ ఉంటాం. ఎంత బ్యూటిఫుల్ చూడండి. అబ్రహాం క్యారీడ్ ద బ్లెస్సింగ్ యాజ్ ఫార్ యాజ్ ద హోల్ వరల్డ్ ఈజ్ కన్సర్న్. ప్రపంచం అంతటికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన మోసినట్లయితే, నువ్వు నేను కొంతమందికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని మనం మోస్తూ ఉన్నాం. దాట్ యూ షుడ్ అండర్స్టాండ్. మన చుట్టూ ఉన్న వాళ్ళలో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ క్యాన్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఓన్లీ త్రూ యూ, ఓన్లీ త్రూ యూ. నీ ద్వారానే ఆ ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. దానికి మీరేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు మీ చుట్టూ ఉన్నటువంటి చరిత్రను మీకోసం ప్రిపేర్ చేశారు. రెండు, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఈ లోకంలో తీసుకొచ్చాడు. మూడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంది మీ మంచితనాన్ని బట్టో మీ క్రియలను బట్టో కాదు, ఆయన యొక్క కృపను బట్టి. నాలుగు, దేవుడు నీకు తన వాక్కు ద్వారా తన యొక్క ఉద్దేశాన్ని బహిర్గతం చేశాడు. ఐదు, దేవుడు నీ నుంచి విధేయతను కోరుతున్నాడు. ఆరు, మొదటిది విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడతారు. ఏడు, మీరు విధేయత చూపించడం బట్టి ఇతరులకు ఆశీర్వాదం అవుతారు. వన్ అబ్రహాం, హీ గివ్స్ అస్ సెవెన్ బ్యూటిఫుల్ లెసన్స్, ఏడు అద్భుతమైనటువంటి పాఠాలని మనకి నేర్పిస్తున్నాడు. ఐ వాంట్ రీడ్ దిస్ లాస్ట్ వర్స్ అండ్ కంక్లూడ్. అయితే అబ్రహాం యొక్క బ్లెస్సింగ్ ఎక్కడి దాకా క్యారీ అయ్యింది అని అనటానికి నేను ప్రకటన గ్రంథం 7:9-10 చదువుతున్నాను. అటు తర్వాత నేను చూడగా, ఇది పద్మస్ ద్వీపంలో యోహాను భక్తుడి యొక్క ప్రత్యక్షత, తనకి రెవలేషన్, అది చూస్తున్నాడు. ఇదిగో ప్రతి జనములో నుండి, బ్యూటిఫుల్, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడి. హ్యావ్ యూ సీన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అబ్రహామ్స్ ప్రామిస్ హియర్? అబ్రహాంకి ఇచ్చినటువంటి ప్రామిస్, లెక్క పెట్టలేరు, నక్షత్రాలు లెక్క పెట్టలేరు, మనం ఇసుక రేణువుల్ని లెక్క పెట్టలేం ఇక్కడ కూడా. ఎవడును లెక్కింపజాలని భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము, ప్రతి వంశము, అక్కడ ఉంది కదా, ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారు లో నుండి, ఇది రెండోది, ఒక గొప్ప సమూహం కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారే. దే హ్యావ్ బిన్ సెట్ అపార్ట్. హోలీ, హోలీ, తెల్లని వస్త్రములు ధరించుకుని వారే. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసము ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసన అర్సిడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పిరి. That is the ultimate fulfillment of promise to Abraham. And our promise lo, you and I, we have become the part. Our vaagdhanam lo, nuvvu nenu bhagam ayipoyam. By obedience, by faith, lobadatam batti, viswasam batti. Viswasam batti, kutumbam lo charchabartam. Lobadatam batti, kutumba aashirvadanni itarlaku andajese vaalam avutam. These two things are very important. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఐ కెన్ సీ టూ కేటగిరీస్, రెండు భాగాలు. మీలో కొంతమంది ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదు. మీలో కొంతమంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా విశ్వసించి మీరు స్వీకరించలేదు. బై ఫెయిత్ యూ విల్ బీ డిక్లేర్డ్ రైచస్. మీరు విశ్వాసాన్ని కనపరిచినట్లయితే నీతిమంతులు, పాపము నుంచి రక్షింపబడిన వాళ్ళు, మరణపు శాసనము నుండి బయటికి విడిపించబడిన వారు అని దేవుడు ముద్రిస్తాడు మీ మీద. దాట్ ఈస్ బై ఫెయిత్. అది విశ్వాసం ద్వారా జరుగుతుంది. ఆ విధంగా విశ్వాసం ద్వారా దేవుని కుటుంబంలో మనం భాగస్థలం అయిపోయినప్పుడు, నౌ వాట్ వి టు డూ, మనం ఏం చేస్తాం, వి ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతాం, దేవుని యొక్క మాటకు లోబడతాం, విధేయత చూపిస్తాం. అండ్ త్రూ దట్ ఒబీడియన్స్, ఆ లోబడటం బట్టి వి బికమ్ బ్లెస్సింగ్స్ టు పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఆశీర్వాదం కాగలుగుతాం. ఆర్ యూ బ్లెస్సింగ్ టు సంబడి? ఎవరికైనా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలిగావా? నువ్వు చచ్చిపోయిన రోజు ఎవరన్నా నిలబడి, బికాజ్ ఆఫ్ హిమ్, బికాజ్ ఆఫ్ హర్, ఐ కేమ్ టు క్రైస్ట్, ఆమెను బట్టి, అతను బట్టి నేను క్రీస్తు దగ్గరికి రాగలిగాను అని నీ గురించి ఎవరిని చెప్పేవాళ్ళు ఉంటారా? బికాజ్ ఆఫ్ హిమ్, బికాజ్ ఆఫ్ హర్, ఐ గాట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఆశీర్వాదాలు ఆమెను బట్టి, ఆయన బట్టి నాకు వచ్చినాయి అని చెప్పగలుగుతారా? థింక్ అబౌట్ ఇట్. దట్స్ అబ్రహాం. అబ్రహాంని ఏ విధంగా సిద్ధపరచుకుంటూ వచ్చాడు, అబ్రహాంకి ఎలాంటి పిలుపునిచ్చాడు, అబ్రహాం యొక్క విధేయత, అబ్రహాం యొక్క విశ్వాసం ఏం చేసింది? విశ్వాసం నీతిమంతుడిగా చేసింది, విధేయత ఆశీర్వాదంగా చేసింది. బ్యూటిఫుల్. మరి నీకు విశ్వాసం ఉందా, విధేయత ఉందా ఒకసారి ప్రశ్నించుకోండి. మా దేవా, మా ప్రభా, అబ్రహాము జీవితాన్ని నుంచి, అబ్రహాము పిలుపు నుంచి, అబ్రహాం యొక్క సిద్ధపాటు నుంచి మీరు మాకు నేర్పించిన ఈ పాఠాలన్నీ వాటిని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. వి థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో, రెండు జాతుల వాళ్ళు ఉన్నారు ప్రభా. కొంతమంది ఇంకా విశ్వాసం చూపలేదు. నేను ఈ మాటలను బట్టి విశ్వాసం చూపించడానికి సహాయం చేయండి. మరి కొంతమంది విశ్వాసం చూపించిన వాళ్ళు ఉన్నారు, లోబడతలేదు, లోబడటానికి సహాయం చేయండి. విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అవుతాం, లోబడటం బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ రెండు పాఠాలు టేక్ అవేగా ఉండగలటకు సహాయం చేయమని ఈ మాటలను మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.